లూకా 12వ అధ్యాయము. అంతలో వేలమంది ప్రజలు సమావేశమవటం వలన ఒకళ్ళనొకళ్ళు త్రోసుకోవటం మొదలుపెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు,
పరిసయ్యుల ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్త పడండి. బయటపడకుండా ఏదీ దాగి ఉండదు, దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు. చీకట్లో మాట్లాడుకున్న మాటలు అందరికీ వినిపిస్తాయి, గది తలుపులు వేసుకుని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి కప్పుల మీది నుండి ప్రకటింపబడతాయి. మిత్రులారా, నేను చెబుతున్నది వినండి. ఈ శరీరాన్ని చంపేవాళ్లను చూసి భయపడకండి, దాన్ని చంపాక వాళ్ళేమీ చేయలేరు. ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్నవానికి భయపడండి. అవును, ఆయనకు భయపడమని చెబుతున్నాను. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్ముడుపోతాయి కదా, అయినా 1 పిచ్చుకనైనా దేవుడు మరిచిపోలేదు. మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా మీ విలువ ఎక్కువే, కనుక భయపడకండి. బహిరంగంగా నన్ను అంగీకరించిన వాణ్ణి మనుష్య కుమారుడు దేవదూతల సమక్షంలో అంగీకరిస్తాడని నేను చెబుతున్నాను. కాని ప్రజల సమక్షంలో నన్ను కాదన్న వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని సమక్షంలో కాదంటాడు. మనుష్య కుమారుణ్ణి దూషించిన వాణ్ణి దేవుడు క్షమించవచ్చునేమో, కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు క్షమించడు. సమాజ మందిరాల ముందు లేక పాలకుల ముందు లేక అధికారుల ముందు మిమ్మల్ని నిలబెడితే ఏ విధంగా మాట్లాడాలో, నిర్దోషులమని ఏ విధంగా రుజువు చేసుకోవాలో చింతించకండి. మీరు ఏమి మాట్లాడాలో అప్పుడు పవిత్రాత్మ మీకు చెబుతాడు.
ప్రజల నుండి ఒకడు,
అయ్యా, నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి
అని అన్నాడు. యేసు,
నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు
అన్నాడు. ఆ తర్వాత వాళ్లతో,
జాగ్రత్త, అత్యాశలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు
అని యేసు అన్నాడు. ఆయన వాళ్లకు ఈ ఉపమానం చెప్పాడు.
ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగా పంట పండింది. అతడు, నేనేం చేయాలి, నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే అని తన మనసులో ఆలోచించసాగాడు. ఆ, ఇలా చేస్తాను, నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను, వాటిలో నా ధాన్యాన్ని వస్తువుల్ని దాస్తాను అని అనుకున్నాడు. ఆ తర్వాత అతడు తనతో, అదృష్టవంతుడివి, సంవత్సరాల దాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు, ఇక జీవితాన్ని సుఖంగా గడుపు, తిను, త్రాగు, ఆనందించు అని చెప్పుకుంటానని అనుకున్నాడు. కాని దేవుడు అతనితో, మూర్ఖుడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది, అప్పుడు నీవు నీకోసం దాచుకున్నవి ఎవరు అనుభవిస్తారు అని అడిగాడు. ఐహిక సంపదల్ని కూడబెట్టుకుని ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసిన వాని గతి అదేవిధంగా ఉంటుంది.
ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు,
అందువల్ల నేను చెప్పేదేమిటంటే, జీవించటానికి ఏమి తినాలి, మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి అని చింతించకండి. మీ జీవితం ఆహారానికన్నా ముఖ్యమైనది, దేహం దుస్తులకన్నా విలువైనది. పక్షుల్ని చూడండి, అవి విత్తనాలు నాటవు, పంట కోయవు, వాటి దగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు, దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరా పక్షులకన్నా విలువైన వాళ్ళు. చింతించి తన జీవితాన్ని 1 గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? మీరింత చిన్న విషయం సాధించలేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు? పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి, అవి పనిచేయవు, దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే, ఖరీదైన దుస్తులు వేసుకునే సొలొమోను రాజు కూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. మీలో కొంత కూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈరోజు ఉండి రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా, మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి. అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి, వాటిని గురించి చింతించకండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు. ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి, అప్పుడు దేవుడు మీకు ఇవి కూడా ఇస్తాడు. మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు, కాని భయపడకండి, మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు. మీ ఆస్తి అమ్మి పేదవాళ్లకు దానం చెయ్యండి. పాతబడని డబ్బులు సంచి సిద్ధం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి, అక్కడ అది తరగదు, దొంగలు దాన్ని ముట్టలేరు, ఆ సంపదకు చెదలు పట్టవు. మీ ధనమున్న చోటే మీ మనసు కూడా ఉంటుంది. మీ నడికట్టుతో నడుముకు చుట్టి దీపాలు వెలిగించి సిద్ధంగా ఉండండి. పెళ్లి విందుకు వెళ్లి ఇంటికి వస్తున్న యజమాని కోసం కాచుకుని ఉండే సేవకుల్లా ఉండండి. అలా చేస్తే యజమాని వచ్చి తలుపు తట్టిన వెంటనే అతని కోసం మీరు తలుపు తీయగలుగుతారు. యజమాని వచ్చినప్పుడు మెలకువతో ఉన్న సేవకులు ధన్యులు. ఇది నిజం. యజమాని వచ్చి తానే నడుము బిగించుకుని స్వయంగా సేవ చేస్తాడు. సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్లకు వడ్డించటానికి సిద్ధమవుతాడు. అతడు ఏ అర్ధరాత్రికో లేక తెల్లవారుజామునో వచ్చినప్పుడు అతని కోసం సిద్ధంగా ఉన్న సేవకులు ధన్యులు. వాళ్లకు శుభం కలుగుతుంది. కాని ఇది అర్థం చేసుకోండి, దొంగ ఏ ఘడియలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు తన ఇంట్లోకి దొంగల్ని రానివ్వడు. మీరు కూడా సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మనుష్యకుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.
పేతురు,
ప్రభూ, మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరికోసమా
అని అడిగాడు. ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగలవాణ్ణి, తెలివిగలవాణ్ణి తన ఇతర సేవకులకు సరియైన ఆహారం ఇవ్వటానికి వాళ్లపై అధికారిగా నియమిస్తాడు. ఆ యజమాని వచ్చినప్పుడు అతడు చెప్పిన విధంగా నడుచుకున్న సేవకుడు ధన్యుడు. ఇది నిజం. ఆ యజమాని అతణ్ణి తన ఆస్తికంతటికీ అధికారిగా నియమిస్తాడు. కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను నా యజమాని త్వరలో రాడు అని అనుకుని తన క్రింద పనిచేసేవాళ్లను ఆడామగ అనే భేదం లేకుండా కొట్టి తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి, యజమాని ఆ సేవకుడు ఎదురు చూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు. తన యజమాని మనస్సు తెలిసి కూడా అతని ఇష్టానుసారం పనిచెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. కాని తెలియక శిక్షార్హమైన పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుడు తాను ఎక్కువగా ఇచ్చిన వాళ్ల నుండి ఎక్కువ కోరుతాడు, ఎక్కువ అప్పగించిన వాళ్ల నుండి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు. నేను ఈ భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను. ఆ అగ్ని ఇదివరకే రగిలి ఉండాలని ఆశించాను. కాని నేను పొందవలసిన బాప్తీస్మము ఉంది, అది జరిగే వరకు నాకీ వేదన తప్పదు. శాంతిని కలుగుజేయుటకు నేను ఈ భూమి మీదకి వచ్చాననుకుంటున్నారా? కాదు, దీన్ని విభజించటానికి వచ్చాను. ఇప్పటి నుండి ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే వాళ్ళు విడిపోయి ముగ్గురు ఒకవైపు ఉంటే ఇద్దరొకవైపు, ఇద్దరొకవైపు ఉంటే ముగ్గురొకవైపు చేరి పోట్లాడుతారు. తండ్రి కుమారునితో, కుమారుడు తండ్రితో, తల్లి కూతురుతో, కూతురు తల్లితో, అత్త కోడలితో, కోడలు అత్తతో పోట్లాడుతారు.
యేసు అక్కడున్న ప్రజలతో,
మీరు పడమరన మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే వర్షం కురుస్తుంది అని అంటారు, దక్షిణం నుండి గాలి వీయగానే వేడి ఎక్కువవుతుంది అని అంటారు. మీరన్నట్లే జరుగుతుంది. కాని మీరు వంచకులు. భూమి వైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరగబోతుందో చెప్పగలరు, కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరగబోతుందో ఎందుకు చెప్పలేరు? ఏది న్యాయమో స్వయంగా మీరే నిర్ణయించండి. మీ ప్రతివాదితో కలిసి న్యాయాధిపతి దగ్గరికి వెళ్లటానికి ముందు దారిమీద ఉన్నప్పుడే అతనితో రాజీ పడటానికి గట్టిగా ప్రయత్నించండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతి ముందుకు లాగవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటులకు అప్పగించవచ్చు. ఆ భటులు మిమ్మల్ని కారాగారంలో వేయవచ్చు. నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న చివరి పైసా చెల్లించేదాకా మీరు బయటపడరు.